சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 196 பேஜி 21 மந்திரம் 4 அத்தியாயம் 3 பிராமணம். தத்வா அஸ்யைதத் சந்தாஹ அஸ்யைதத் அதிச்சந்தாஹ அபஹத பாப்மாம் அபயம் ரூபம் தத் யதா ப்ரியயா ஸ்த்ரியா சம்பரிஷ்வக்தஹ ந வாஹ்யம் கிஞ்சன வேத நாந்தரம் ஏவமேவாயம் புருஷஹ ப்ராக்ஞேனாத்மனா சம்பரிஷ்வக்தஹ ந வாஹ்யம் கிஞ்சன வேத நாந்தரம் தத்வா அஸ்யைதத் ஆப்தகாமமாத்மகாமம் அகாமம் ரூபம் சோகாந்தரம். ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనకుడికి ఆత్మ స్వయం ప్రకాశము అని తెలియజేస్తున్నారు. ఆత్మ అనేటువంటిది నీ యొక్క స్వరూపం, నీ నిజస్వరూపం. అది ఎప్పుడూ కూడా స్వయం ప్రకాశంగా ఉంటుంది అన్నారు. అక్కడ స్వయం ప్రకాశము అంటే తనకు తానుగా తెలుసుకుంటూ ఉంటుంది, మరి దేని మీద ఆధారపడకుండా. తనకు తానుగా తెలుసుకోవడం, దేని మీద ఆధారపడకుండా ఉండడం అంటే ఏమిటి? అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, నేను ఉన్నాను అని నాకు తెలుసు, నేను ఉన్నాను లేదా అని సందేహం రాదు నాకు. కనుక నేను ఉన్నాను అనేది నాకు స్వయం ప్రకాశం, దాన్నే స్వయం ప్రకాశం అంటారు. కనుక ఆత్మకి స్వయం జ్యోతి అని పేరు. ఆత్మకు స్వయం జ్యోతి అని ఎందుకు పేరు అంటే స్వయం ప్రకాశము కనుక. స్వయం ప్రకాశం అంటే ఏమిటి? తనకు తానుగానే తాను ఉనికి తనకు తెలుసు. తాను ఎవరు? నేనే. ఈ తాను అనేటువంటిది తెలుగులో తనను తాను అంటారు. ఈ తాను అనే పదం దేంట్లో నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. నేను అనుకుంటున్నా తనోతి విస్తార తను విస్తారే అని ధాతు సంస్కృతంలో. తను విస్తారే తెలుగులో కూడా వస్త్రాల షాప్కి వెళ్ళినప్పుడు క్లాత్ షోరూమ్కి వెళ్తే తాను అంటారు. ఏమిటయ్యా ఈ తాను అంటే ఏమిటి, ఈ భాష అది ఎట్లా వచ్చిందంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను కూడా, ఒకవేళ తను ధాతులో నుంచి వచ్చి, ఎందుకంటే తానండి తానులో నుంచి కట్ చేసి ఇవ్వమంటారని అడుగుతాడు. తానంటే పెద్దది చుట్టి 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 ఉంటుంది, అంటే ఎక్కువగా వ్యాపించి ఉండేది అని అర్థం. దాన్ని మనకు మీటరో అర మీటరో ఎంత కావాలో అంత కట్ చేసి ఇస్తుంటాడు. స్థానంలో నుంచి కట్ చేసి ఇవ్వమంటారని అడుగుతాడు. ఈ జ్ఞానం చిన్నప్పుడు లేదు. ఈ తానంటే ఏమిటి అనేది. సరే, ఇప్పుడు ఈ తాను అనేది, తనకు తాను అనేది, ఈ ఆత్మ తనను తాను అంటే తనోతి వ్యాప్నోతి, తను విస్తారే అని అర్థం. ధాతు తనోతి, తను విస్తారే అంటే ఏదైతే విస్తారంగా వ్యాపించి ఉంటుందో అది తనకు తాను ఆత్మస్వరూపం, తనకు తానే తెలుసుకొని ఉంటాడు. అందుకే నేను ఉన్నానా లేనా అని సందేహం రాదు. ఎంత డియరెస్ట్ నియరెస్ట్ హస్బెండ్ అయినా కూడా ఆయన ఉన్నారా లేదా అని చెప్పి ఇట్లా కళ్ళు తిప్పి చూడాలి, మెడ తిప్పి చూడాలి. అబ్బాయి ఉన్నాడా లేదా ఇంట్లో అంటే ఆ గదిలోకి వెళ్ళి చూడాలి ఉన్నాడా లేడా అని. ఒక క్రియ ద్వారా తెలుసుకుంటాం అవతల వాళ్ళు ఉన్నారా లేదా అని. కానీ నేనున్నానా లేదా అని చెప్పడానికి నా మెడ తిప్పక్కర్లేదు, కళ్ళు తిప్పక్కర్లేదు, ఇట్లా పట్టుకొని చూసుకోను అక్కర్లేదు. ఆ నాకు నేను తెలుసు అనేది ఆ ఆత్మది. ఎలా తెలుసు అనేది ఈ శరీరంగా, మనిషిగా, స్త్రీగా, భర్తగా, భార్యగా, అవన్నీ వేషం. వేషి ఎవరు అంటే తనకు తానుగా సదా స్వప్రకాశంగా ఉంటున్నటువంటి ఆత్మ చైతన్యం. ఆ ఆత్మతత్వం ఏమిటి? చైతన్యతత్వం, చేతనతత్వం, ఎరుకతత్వం. అందుకే నాకు నేను ఎరుక అంటాం. ఇటువంటి స్వయం ప్రకాశమైన ఆత్మ గురించి చెప్పడానికి యాజ్ఞవల్కుల వారు రెండు ఉదాహరణలు చెప్తున్నారు. ఈ ఆత్మ ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది, విస్తారంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుందంటే ఎట్లా ఉంటుందండి అన్నాడు. ఒక ఉదాహరణ కల, రెండవ ఉదాహరణ నిద్ర. మనకు తెలిసినవే. కల మనకు తెలుసు, ప్రతిరోజు అనుభవిస్తుంటాం. నిద్ర అంతకంటే బాగా తెలుసు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవిస్తుంటాం. కల ఉదాహరణ ఎందుకు చెప్పారు? అది చూసాం, అయిపోయింది. ఇప్పుడు నిద్ర భాగం చూస్తున్నాం మనం. నిద్రపోకుండా మెలకువతో నిద్ర విషయాన్ని విచారణ చేస్తున్నాం. కలది ఉదాహరణ ఎందుకు చెప్పారంటే, మనిషికి పునర్జన్మ ఉన్నదా లేదా ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి. పునర్జన్మ అంటే ఏమిటి? ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని తీసుకోవడం, అదే కదా పునర్జన్మ అంటే. పునః జన్మ, పునర్జన్మ. ఆ విసర్గం ఏమవుతుందంటే రేఫమవుతుంది, పునర్జన్మ అవుతుంది. మరలా తిరిగి జన్మించడం అని అర్థం. ఈ మరలా తిరిగి జన్మించడం అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే, ఏమీ లేదు, నువ్వు కలగనేటప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడతావు కదా, ఈ జాగ్రత్త శరీరాన్ని మర్చిపోతావు, వదిలిపెడతావు నిద్రలో. అక్కడ స్వప్నావస్థలో వేరొక శరీరాన్ని ధరిస్తున్నావు. స్వప్న ప్రపంచం వేరొక లోకం, వేరే పదార్థాలు. స్వప్న శరీరం ద్వారా స్వప్న లోకాన్ని, స్వప్న వస్తువులని అనుభవిస్తున్నావు. కనుక అది ఒక వేరొక జన్మే కదా. వేరొక శరీరం తీసుకోవటం, వేరొక అనుభవాన్ని అనుభవించడం, వేరొక ప్రపంచాన్ని చూడటం, అదంతా కూడా మరొక జన్మ లాంటిదే కదా. అదేవిధంగా ఇక్కడ ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరానికి వెళతాడు, అంతే తేడా. నాయన పునర్జన్మ కూడా కల లాంటిదే అన్నాడు. సరే, ఇది బాగానే ఉందండి. అయితే నిద్ర సంగతి ఏమిటండి అంటారు. నిద్ర ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే, జీవాత్మ పరమాత్మ ఐక్యం ఎట్లా ఉంటుందండి, కాస్త శాంపుల్ చెప్పండి అన్నాడు. పునర్జన్మ శాంపుల్ చెప్పండి అంటే స్వప్నం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నాం. మరి జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటుంటారు కదా, జీవాత్మ పరమాత్ముడు ఐక్యమైనారు అంటుంటారు, వింటుంటాం మనం. ఇది ఎట్లా ఉంటుందండి, శాంపుల్ ఏమన్నా ఉందా, మోడల్ చెప్తారా అంటే, ఏమీ లేదు, నిద్రపోయినప్పుడు, నిద్రపోయేటప్పుడు మనిషికి ఏమీ గుర్తుండవు. తన శరీరాన్ని పూర్తి గాఢ నిద్రలో శరీరాన్ని వదిలిపెడతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఆ పరమాత్మలో లీనమవుతాడు. అది ఐక్యం అంటే. కాకపోతే ఇక్కడ లయము, ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈ జీవుడు పరమాత్మలోనే లీనమవుతాడు. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు కూడా ఈ జీవుడు పరమాత్మలో లీనమవుతాడు. పరమాత్మలో లీనమవటం అంటే ఏమిటి? మరి ఈ జాగ్రత్త శరీరం అభిమానాన్ని వదిలిపెట్టావు, పుణ్యపాపాలను వదిలిపెట్టావు, నేను బ్రాహ్మణ క్షత్రియుణ్ణ అన్నీ వదిలిపెట్టావు. ఏం గుర్తులే, వదిలిపెట్టడం ఏమిటి? అవే వదిలిపెట్టినాయి మనల్ని. ఆ శరీరాన్ని ఎప్పుడైతే అభిమానం వదిలిపెట్టావో నిద్ర వలన, ఆ వదిలిపెట్టిన వాడెవరు అంటే ఆ జీవుడు ఆ పరమాత్మలో లీనమవుతాడు. ఈ జీవుడేమిటి, పరమాత్మ ఏమిటి, లీనమవటం ఏమిటి అంటే ఆ విషయాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఇది నిద్ర ఉదాహరణ. ఎట్లా లీనమవుతాడు, లీనమైతే అప్పుడు ఆ సమయంలో ఎలా ఉంటుంది నిద్రలో, అది తెలియజేసి మనకు ఇదే విధంగా జ్ఞాని మోక్షం పొందినప్పుడు కూడా అని మనకు చివరికి దార్ష్టాంతం చెప్తారు. చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ నిద్ర బాగా మనకు అలవాటు కాబట్టి అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిక. చాలా సింపుల్గా చెప్తారు. ఏం చెప్పారు ఇక్కడ, అస్య ఏతత్ ఛందాహ. ఛందాహ ఛందాహ అనేది ఛందాహ అని చెప్పబడింది ఇక్కడ. ఛందాహ అంటే కోరికలు. అతి ఛందాహ, పూర్తిగా కోరికలు లేనటువంటి వదిలినటువంటి స్థితి. నిద్రలో ఏం కోరికలు ఉంటాయండి? అందుకే హాయిగా ఉన్నాం నిద్రపోయేటప్పుడు. అతి ఛందాహ. అంతేకాదు అపహత పాపమ, నేను పాపం చేశాను, అది చేశాను, ఇది చేశాను, తప్పు చేశాను, గిల్ట్ ఉంటుంది నిద్ర మెలకుతూ ఉన్నప్పుడైతే. నిద్రలో ఏముంటుంది? ఆహా, అపహత పాపమ, పాపాలు ఏమీ గుర్తుండవు, తప్పులు చేసినవేమీ గుర్తుండవు, హాయిగా నిద్రపోతున్నాడు. అంతేకాదు అభయం, భయము లేదు. మేలుకుంటే భయం, బల్లి చూస్తే భయం, బొద్దంకి చూస్తే భయం, ఏది చూసినా భయమే. అదే నిద్రలో ఆ బొద్దంకి పక్కనున్నా సరే భయం ఉండదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం భయం ఉంటుంది? ఆ భయం, భయం లేనటువంటి అభయం రూపం. అభయం రూపం అంటే, రూపం అంటే స్వభావం. భయం లేనటువంటి నా నిజస్వభావంలో ఉంటాను, స్వరూపంలో ఉంటాను. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్త. ఏ విధంగా అయితే భర్త తన ప్రియురాలైనటువంటి భార్యని కౌగిలించుకున్నప్పుడు సర్వం మర్చిపోతాడో, అంత ఆ విధంగా ఈ జీవుడు పాపాలు భయాలన్నీ మర్చిపోయి తన ఆత్మయందు ఆనందంగా ఉంటాడు. నా బాహ్యం కించన వేద, బయట ప్రపంచమేమీ తెలియదు నిద్రలో. నా ఆంతరం, లోపల మనసులో ఉన్న బాధలు కూడా ఏమీ తెలియదు. పొద్దున లేస్తేనే బాధలు, కానీ లేకపోతే ఏం బాధలు ఉండవు. అందుకే డాక్టర్లు బాధలు పడే వాళ్ళందరికీ ఇంజక్షన్ ఇచ్చి మరీ నిద్ర పుచ్చుతారు. పెయిన్ కనుక ఉంటే, ఏదైనా నొప్పి ఉందనుకోండి శరీరంలో, ఆ శరీరంలో నొప్పి తెలియకుండా ఉండటానికి ఏం చేస్తారు డాక్టర్లు? నిద్ర రావడానికి వాడికి ఒక ఇంజక్షన్ ఇస్తే చాలు, ట్యాబ్లెట్టో, నిద్రపోతాడు, అరవకుండా నిద్రపోతాడు. లేకపోతే కుయ్యో మయ్యో మొర్రో నరుస్తుంటాడు, ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్తుంటాడు. మళ్ళీ లేస్తాడు అనుకోండి, కాసేపు అరిస్తే మళ్ళీ కాసేపు ఒక చిన్న డోసు. అందుకని నిద్ర అనేది భగవంతుడు ఒక వరం లాంటిది మనకు పిచ్చాడు. నిద్రపోవడానికి వెనకాడకండి, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి, క్లాసులో అయినా పర్వాలేదు. నేను అందుకే స్టూడెంట్స్ అందరికీ చెప్తా, నిద్రపోయింది క్లాసులోనైనా పర్వాలేదు, ఎందుకంటే నిద్ర అనేటువంటిది ఒక వరం. వ్యాధి రాకుండా ఉండాలంటే నిద్ర. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి ఒకటి ఒక కారణం నిద్ర. బాగా నిద్రపడుతుందని కంటి నిండా నిద్రపోతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం, ఆరోగ్యం ఉంటుందని అర్థం. నిద్ర లేకపోతే ఆరోగ్యం పోతుంది. కనుక అటువంటి నిద్రలో బయట కానీ లోపల కానీ ఏమి తెలియదు. ఏవమేవాయం, ఇప్పుడు దార్ష్టాంత ఈ విధంగా నిద్రలో ఏ విధంగా అయితే అన్నీతే మర్చిపోయినాడో, భయం లేకుండా ఉన్నాడో, ఏవమేవ మొదటి రెండు లైన్లేమో దృష్టాంతం. అదేవిధంగా పురుష జీవుడు ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వత్త. ప్రాజ్ఞేన ఆత్మన అంటే ఇక్కడ చూడండి, నేను అన్నప్పుడు మూడు విషయాలు ఉన్నాయి అక్కడ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం నేను 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 అంటున్నామో మూడు విషయాలు మనకు గుర్తుండాలి. మూడు విషయాలు ఉంటేనే నేను అవుతాను. ఏమిటవి? తెలిసినదే మనకు విషయం, కానీ ఇక్కడ గుర్తు చేసుకోవాలి. బింబచైతన్యం ఓసి, ప్రతిబింబ చైతన్యం ఆర్సి, ఆర్ఎం మనస్సు. మనస్సు అనే ఒక మీడియం, ఆ మీడియంలో ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది, చిదాభాస, వాడే జీవుడు. ఆ ప్రతిబింబ చైతన్యం ఎట్లా ఏర్పడిందంటే బింబ చైతన్యం, చైతన్యం ఆత్మ వలన ఏర్పడింది. ఆత్మ చైతన్యం ఓసి ఈ మనస్సు అనే మీడియంలో, ఆర్యంలో ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించినప్పుడు జీవుడిగా, చిదాభాసుడిగా అక్కడ అహంకార రూపంలో వ్యక్తమవుతుంటాడు. పురుష అంటే ఇక్కడ ఈ మూడు ఉన్నవాడు అని అర్థం. ఈ మూడింటి యొక్క కలయిక ఎక్కడైతే ఉందో వాడే జీవుడు. మరి చిత్ అనేది అంతటా ఉంది కదండి, ఆత్మచైతన్యం అంతటా ఉన్నది కదా. ఇక్కడే ఎందుకు ఉన్నది అంటే చూడండి, ఈ కుర్చీ ఉన్నది, ఈ కుర్చీ దీంట్లో మన ప్రతిబింబం ఏర్పడదు, కానీ అద్దంలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ డెస్క్లో నా ప్రతిబింబం కనపడుతుందా? ప్రత్యేకమైనటువంటి అద్దం కావాలి దానికి. అందుకనే సూక్ష్మ శరీరం అన్నాం, మనస్సు ఉండాలి. దీంట్లో మనస్సు లేదు, సూక్ష్మ శరీరం లేదు, వ్యక్తం చేసుకునేటటువంటి స్థితిలో లేదు. అది ఆత్మ చైతన్యాన్ని ప్రతిఫలింపజేసే శక్తి లేదు దీనికి. ఎట్లాగైతే అద్దంలో ఉన్నట్లుగా కుర్చీకి లేదో, మిగతా వస్తువులకి, ఇప్పుడు గోడ కూడా ఉంది, దాంట్లో కూడా చిత్తున్నది, చైతన్యం ఉన్నది, ఆత్మ చైతన్యం ఉన్నది, కానీ సూక్ష్మ శరీరం, మనస్సు అనే మీడియం లేదు అక్కడ. ఇక్కడ రిఫైన్డ్, బాగా సంస్కరింపబడినటువంటి జడం ప్రకృతి ఉన్నది ఇందులో. మనస్సు అద్దం లాంటిది, చైతన్యం అంతటా ఉండడం వల్ల ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఈ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏమైంది? చైతన్యం అయిపోయింది మనస్సు కూడా. ఓసి, ఆర్సి, ఆర్ఎం మొత్తం కలిపితే నేను. అందుకనే నిద్రలో ఏమవుతుంది, ఈ మనస్సు పనిచేయకపోవడం వలన ఆర్సి కూడా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కూడా ఏర్పడదు. మనసు యాక్టివ్గా లేదు కదా. అప్పుడు ఆర్సి ఏం చేస్తుందంటే ఓసీలో కలిసిపోతుంది. కలిసిపోవడం అంటే వెళ్ళడం, కలవడం ఏమి ఉండదు, యాక్టివ్గా ఉండదు అంతే. ఎందుకంటే మనసు రెస్ట్ తీసుకుంటున్నది. ఇంకా ఆర్సి అప్పుడు తను పనిచేయదు యాక్టివ్గా. అది ఆ ఆర్సి ఓసీలో కలవడమే లయ అంటారు. ఎప్పుడైతే మనస్సు మేలుకుతున్నప్పుడు మనస్సు పనిచేస్తుందో, కళ్ళు పనిచేస్తాయి, బయటికి వెళుతూ ఉంటుంది, చూస్తుంటుంది. ఆర్సి చాలా బిజీ బిజీగా ఉంటుంది, ఓసీలో కలవదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎట్లాగైతే అమ్మా నాన్నని పట్టించుకోరో, అట్లాగే ఈ ఆర్సి అనేది ఓసీని పట్టించుకోదు. ఎవరి వలనైతే మనం పుట్టామో, పిల్లలు తల్లిదండ్రులు ఉండటం వల్లనే కదా నేను ఉన్నాను, వాళ్ళు లేకపోతే నేను ఉంటానా. ఎప్పుడైతే భార్య వస్తుందో, పిల్లలు పుడతారు, ప్రపంచంలో డబ్బులు ధనం వస్తుందో, అమ్మా నాన్నని మర్చిపోతాడు. మర్చిపోవడం అంటే ఏంటి? కొంతమంది దూరంగా ఉంచుతారు, కొంతమంది దగ్గర ఉంచుకునే దూరంగా ఉంటారు. కారణం ఏంటి, తన పుత్రుడు పుత్రిక తన ఇల్లు తన ధనం అనేటటువంటి అభిమానం ఉండడం వల్ల. లోపల ఎక్కడో ఉంటుంది మా నాన్న మా అమ్మ మా నాన్న మా అమ్మ అని ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే ముందుంటారో వాళ్ళు సైడ్ లైన్ చూస్తున్నాం కదా. మంచి ఉదాహరణ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, మిమ్మల్ని అందరినీ చూడంగానే గుర్తుకొచ్చింది. నేను ఒంటరిగా ఉంటాను అనుకోండి సన్యాసిని, నాకు ఇంట్లో ఒకళ్ళు కూడా ఉండరు అక్కడ, ఇవన్నీ గుర్తురావు, మిమ్మల్ని చూసినప్పుడు వస్తాయి ఇట్లాంటి ఉదాహరణలు జ్ఞాపకం. ఎప్పుడైతే వాళ్ళందరూ ఉంటారో, నా తల్లి తండ్రి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి మీద నాకేం ఉండదు, వీళ్ళు ప్రిడామినెంట్. మళ్ళీ వాళ్ళందరూ ఎంత ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న ఎట్లున్నారు అని అడుగుతాడు. భార్య అట్ట పక్కన ఉన్నదంటే కనుక వీళ్ళతో మాట్లాడు. వాళ్ళు చుట్టుపక్కల లేనప్పుడు వీళ్ళ మీద దృష్టి వస్తుంది. ఎందుకండి ఈ ఉదాహరణ చెప్తున్నారంటారా, ఆర్సి హస్బెండ్ ఈ ప్రపంచం వ్యవహారం మనుషులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు ఓసిని పట్టించుకోడు. ఏ ఓసి వల్ల అయితే నేను పుట్టానో, ఆర్సి పుట్టింది కదండి ఓసి వల్లనే కదా, ఆ ఓసిని నెగ్లెక్ట్ చేస్తాడు. బింబ చైతన్యాన్ని ఆత్మ చైతన్యాన్ని ఏమంటే ఇక్కడ చూపిస్తున్నా, చెయ్యి దూరం ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నది. ఈ ఆర్సి ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలు ప్రపంచం సంబంధం పెట్టుకుంటుందో జాగ్రత్త స్వప్నంలో, ది ఓసిని సైడ్ లైన్ చేసేస్తుంది. ఇదేని వల్ల అయితే ఇది పుట్టిందో దాన్ని పట్టించుకోదు. నిద్రలో ఏమైందంటే వీళ్ళందరూ దగ్గర లేరు ఇప్పుడు. ఎవరు? మనస్సు ఇంద్రియాలు వ్యవహారం ప్రపంచం, జాగ్రత్త లేదు స్వప్నం లేదు కదా. హాయిగా ఏం చేస్తాడు ఈ ఆర్సి, ఎట్లా ఉన్నావు అమ్మా అని అడుగుతాడు. ఎవరిని? ఓసీని. ఓసీని కలవడం అంటే లయిస్తాడు. బాగుందా ఉదాహరణ? నాకు చాలా బాగా నచ్చింది ఉదాహరణ. అర్థం చేసుకోవడానికి ఎన్ని పాటలు పడాలో చూడండి. విషయం అది అక్కడ చెప్తున్నారు, యహ పురుష ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్త. ఇప్పుడు నేను ఇంత కథ చెప్పకపోతే మీకు ఈ ప్రాజ్ఞ ఏమిటి, ఆత్మనా సంపరిష్వక్త అంటే ఏమిటో తెలియదు. ప్రాజ్ఞ అంటే ఎవరు? సుషుప్త పురుష. ఆ సుషుప్తిలో కారణ వృత్తి ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యంలో ఈ చిదాభాసం నేను అనే పురుషుడు ఉన్నాడు చూసే అహంకారం జీవుడు. ఈ మనస్సు ఇంద్రియాలన్నీ రెస్ట్ తీసుకుంటుండటం వలన వెనక్కి ఓసి దగ్గరికి వెళ్ళాడు. సంపరిష్వక్త లాంగ్వేజ్ చూడండి, ఉపనిషత్తు చెప్తున్నది మనకు అర్థం కావడం కోసం. ఏమండి ఆర్సి పోయి ఓసిని కౌగిలించుకుంటుందా? కౌగిలించుకున్నట్లుగా అంటే ఒకటైనట్లుగా. ఒకటవ్వటం అంటే ఏమిటి? ఈ శరీరం మీద అభిమానం మనస్సు మీద అభిమానం అన్ని టెంపరరీగా నిద్రలో వదిలిపెట్టింది. వదిలిపెట్టడం వలన హాయిగా ఉన్నది. ఎప్పుడైతే మళ్ళీ దీని జంజాటంలో పడుతుందో జాగ్రత్త స్వప్నంలో మళ్ళీ సంసారం. అందుకే నిద్ర అనేది సంసార నివృత్తి. మోక్షం కూడా అంతే, మోక్షం కూడా అంతే. ఆప్తకామ ఆత్మకామ అకామం రూపం శోకాంతరం. ఎలాగైతే నిద్రలో తృప్తిగా ఉంటాడు, ఏ కోరికలు ఉండవు, కోరికలు లేనటువంటి స్థితిలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ ప్రాజ్ఞుడు అంటే కారణ శరీరం అభిమాని జీవుడు జాగ్రత్త శరీరం స్వప్న శరీరం వ్యవహారం లేకపోవటం వలన ఇక్కడ ప్యాసివ్గా ఉన్నాడు, ఏం పని లేదు, రెస్ట్లో ఉన్నాడు కారణ శరీరం ప్రాజ్ఞుడు. ఏం చేస్తాడంటే ఆత్మలో ఐక్యం అవుతాడు. పొద్దున్న దాకా 6 గంటల దాకా, 6, 7, 4, 5 గంటలు ఏదో గంటలు అక్కడికి వెళ్ళి పరమాత్మని పరామర్శించి మళ్ళీ రేపు వస్తాను రేపు రాత్రికి అని చెప్పి పొద్దున్నే మళ్ళీ విశ్వ స్థూల శరీరాభిమాని అవుతాడు, లేదా తైజస్ శరీర అభిమాని అవుతాడు. కళ వస్తే మళ్ళీ సంసారమే, అక్కడ సంసారం, ఇక్కడ అసంసారం. నిద్రలో లాగానే జ్ఞాని అయిన వాడు తన స్థూల శరీరాభిమానాన్ని వదిలి, సూక్ష్మ శరీరాభిమానాన్ని వదిలి, కారణ శరీరాభిమానాన్ని కూడా వదిలి, అంటే చిదాభాస మిథ్యా అని తెలుసుకొని చిత్తే సత్యం అని గ్రహించి ఉంటాడు అని అర్థం. చూసారా, అదే విషయాన్ని చెప్పబోతున్నారు. దానికి కథ కథ కథగా చెప్తారు ఎవరు, యాజ్ఞవల్కుల వారు. అలా చెప్తే కానీ మనం వినమని. ఏమిటా కథ అంటే, ఆ నిద్రలో ఏం జరుగుతుందయ్యా అంటే ఇదండి, తండ్రి తండ్రిగా ఉండడు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారు. 30వ శ్లోకం దాకా, 30వ మంత్రం వరకు ఇదే కథ. కళ్ళు, చెవులు, ముక్కు, మనస్సు, బుద్ధి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటారు. చాలా పాపులర్ మంత్రాస్ ఇవన్నీ కూడా. చదువుతాం 22వ మంత్రం. అత్ర పితా పితా భవతి, మాతా మాతా లోకా లోకాః, దేవ అదేవాః, వేద అవేదాః, అత్రస్తేనో. ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉన్నదనుకుంటా. అత్రస్తేనోస్తేనో భవతి భ్రూణః, భ్రూణః భవతి భ్రూణః, చండాలో చండాలః, పౌల్కసః. ఇక్కడ చేర్చుకోవాలి, పౌల్కసః, పౌల్కసః. ఒక పౌల్కస లేదు రాసుకోండి. శ్రమణో శ్రమణః, తాపసో తాపసః, అనన్వాగతం పుణ్యేన, అనన్వాగతం పాపేన, తీర్ణో హి తదా సర్వాన్ శోఖాన్ హృదయస్య భవతి. అత్ర, అత్ర అంటే కుత్ర, అక్కడ అన్నారు. అక్కడ అంటే ఎక్కడండి, నిద్రలో అని అర్థం. నిద్రలో పిత అపిత భవతి, తండ్రి ఆ తండ్రి అవుతాడు. ఆ తండ్రి అంటే తండ్రి అనే జ్ఞానం లేకుండా ఈ జీవుడు నిద్రిస్తుంటాడు. నాన్న పక్కనే పడుకుంటాడు ఈ పిల్లవాడు, కానీ నాన్న నాన్న కాడు ఎప్పుడు, నిద్రపోయేటప్పుడు. పిత అపిత భవతి, నాన్న నాన్న కాకుండా పోతాడు. అంటే ఆ జ్ఞానం వీడికి ఉండదు ఆ టైంలో నిద్రలో. మీ నాన్న ఎవరు అని అడిగితే నిద్రపోయేటప్పుడు ఏం గుర్తుండదు. పోనీ అమ్మ గుర్తుందా అంటే, మాత అమాత, తల్లి తల్లి కాదు ఆ టైంలో. లోకాహ అలోకాహ, భూలోకంలో ఉన్నావా, స్వర్గలోకంలో ఉన్నావా, ఏ లోకంలో ఉన్నావు, ఏ ఊర్లో. లోక అంటే ఇక్కడ స్థలం కూడా చెప్పుకోవచ్చు. మద్రాసులో ఉన్నావా, బాంబేలో ఉన్నావా, నిద్రలో ఉన్నప్పుడు ఏమిటి తెలుస్తుందండి. మీ ఇంట్లో పడుకున్నావు, అందుకని అన్నమాచార్య కీర్తనలో నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే అన్నారు. చూసారా, అది ఏమిటి, అది జ్ఞాని గురించి చెప్పేటప్పుడు. అక్కడ నిద్రలో కూడా అంతే, మనకు నిద్రలో ఎలాగో అలాగే జ్ఞానికి జాగ్రత్తలో కూడా ఉంటుంది ఆ విషయం. కనుక మనకు నిద్ర సంగతి తెలుసు కాబట్టి తెలిసిన దాని నుంచి తెలియని దానికోసం వెళ్ళాలి. నోన్ టు అన్నోన్, నిద్ర విషయాన్ని బాగా అర్థమవుతుంది కదా. ఇది ఎలాగో అది అలా. ఏది అది అంటే, ఏది జ్ఞానం వచ్చినప్పుడు మనస్థితి అలా ఉంటుంది అని అర్థం. అట్లానే ఎప్పుడు నిద్రపోతామా, పోకూడదు. జ్ఞానం తెచ్చుకోవాలి. అలోకాహ దేవాహ అదేవాహ భవంతి. మన ఇంట్లోనే బోర్లమంత దేవతలు ఉంటారు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఎన్ని దేవతలు, ఒకళ్ళ ఇద్దర ఒక్కళ్ళన్నా గుర్తుంటారా నీకు? నీ భక్తుడివి, ఆ దేవతా భక్తుడివి, ఒక్కడు ఉన్నట్లు గుర్తుంటుందా నీకు? అదేవాహ వేదాహ అవేదాహ. ఇప్పుడు శుక్ల ఏకవేది, ఋగ్వేది, చతుర్వేది, ద్వివేది, త్రివేది, ఒక్క మంత్రం చెప్పరంటే ఏ వేది నువ్వు? యజుశాఖాధ్యాయి, ఋగ్వేదాధ్యాయి చెప్తుంటాడు. ఆ వేదానికి సంబంధించిన వాడిని, ఈ వేదానికి సంబంధించిన వాడిని అంటాడు నిద్రపోయేటప్పుడు. ఏ వేదానికి సంబంధించిన వాడేరా నువ్వు అంటే గురక పెడుతుంటాడు. స్వామీజీ ఒక కథ చెప్తుంటారు, రైల్లో ఒక పండితుడు ఎక్కాడట, బాగా శాస్త్రం చదువుకున్న పండితుడు, వేదాలు చదువుకున్న పండితుడు. ఆ పక్కనే ఒకడు కూర్చున్నాడు, వేరే క్యాస్ట్ వాడు, వేదాలు తెలియదు పండితుడు కాదు, అందుకని దూరం దూరంగా జరిగి కూర్చున్నాడు. ఈయన కొంచెం అనుష్ఠానం ఆచారం ఉన్న వ్యక్తి కదా, అందుకని కొంచెం దూరంగా కూర్చున్నాడు. సరే రైలు వెళ్ళడం మొదలుపెట్టింది, ఈయన నిద్రపోవచ్చింది, కూర్చునే స్లీపర్ కోచ్ కాదు అది, సిట్టింగ్ అన్నమాట, చైర్ కార్ లాంటిది అనుకోండి. కూర్చున్నాడు, నిద్ర వచ్చింది బ్రాహ్మణుడికి. నిద్ర రాగానే ఆ పక్కన వాడు పడుకున్నాడు బుజార్ మీద. ఎక్కడికి పోయింది బ్రాహ్మణత్వం అంటే, ఈ వేదం ఆ వేదం ఈ వేదం చదివాన్నా కూడా ఏమీ లేదు. వేదాహ అవేదాహ భవంతి నిద్రలు. స్తేనహ అత్ర స్తేనహ అస్తేనో భవతి. దొంగవాడు కూడా దొంగతనం చేస్తుంటాడు రాత్రి అంతా, వాడు పగలు నిద్రపోతాడండి. దొంగవాడు పగలు నిద్రపోతాడు, నిద్రపోయేటప్పుడు రాత్రి నేను దొంగతనం చేశాను, నేను దొంగవాడిననే గుర్తుంటుంది వాడికి, ఉండదు కదా. దొంగవాడు దొంగవాడు కాదు, చోరుడు చోరుడు కాదు నిద్రలో, అచోరుడు. అస్తేనహ భవతి భ్రూణ అభ్రూణ. ఈ అబార్షణ చేస్తుంటారు చూడండి, చిన్నపిల్లల్ని చంపడం భ్రూణహత్య అంటే మహాపాపం అది. పసికందుల్ని చంపడం అనేది మహాపాపం. ఆ పసికందుని చంపినవాడు, భ్రూణహత్య చేసిన వాడు నిద్రలో నేను భ్రూణహత్య చేశాను మహాపాపం చేశానని గుర్తుంటుందా వాడికి? అది కూడా ఉండదు. భ్రూణ అభ్రూణ భవతి అని మనం పెట్టుకోవాలి ప్రతి చోట. చండాల అచండాల, ఆ మధ్యలో ఒక చిన్న ఎస్ మార్క్ లాగా చూసారా, అచండాల అని అర్థం అది. చండాలుడు చండాలుడిని నేను అని గుర్తుంటుందా వాడికి నిద్రలో? ఉండదు. పౌల్కస అపౌల్కస భవతి, ఆ నిద్రలో పౌల్కసుడు అపౌల్కసుడుగా ఉంటాడు. ఎవరు ఈ పౌల్కసుడు చండాలుడు అంటే, క్రింద మధ్యలో ఇక్కడ ఇచ్చారు చూడండి తాత్పర్యం, శూద్రునికి బ్రాహ్మణ స్త్రీ అందు పుట్టినవాడు చండాలుడు. చండాలుడు అంటే ఎవరు? చిన్నప్పుడు కొంతమంది ఇళ్లలో తిడుతుంటారు, ఒరే చండాలుడా అంటుంటారు. పాపం వాడెట్ట చండాలుడు అవుతాడు? బ్రాహ్మణుల భార్యాభర్తలకు పుట్టినవాడు తల్లిదండ్రులకి చండాలుడు ఎట్లా అవుతాడండి? తిడతారు ఏమిటో, నోటికి వచ్చినట్లు తిడతారు. చండాలుడు అంటే ఎవరంటే, శూద్రుడికి బ్రాహ్మణ స్త్రీ అందు పుట్టినవాడు చండాలుడు. తర్వాత నిషాదుడు అని ఒకడు ఉంటాడు, శూద్ర స్త్రీ యందు బ్రాహ్మణునికి పుట్టినవాడు నిషాదుడు. నిషాద రాజా అనే వస్తుంది చూసారు రామాయణంలో, నిషాదుడు. తర్వాత నిషాదునికి క్షత్రియ స్త్రీ యందు పుట్టినవాడు పుల్కసుడు, అంటే నిమ్న జాతి అని అర్థం, నిమ్న జాతి వాడు అవుతారు వాడు పుల్కసుడు, అది అర్థం అక్కడ. పౌల్కస అపౌల్కస భవతి. శ్రమణ అశ్రమణ, శ్రమణ అంటే సన్యాసి, శ్రమిస్తూ ఉంటారు కదా, కష్టపడుతుంటారు వాళ్ళు, చాలా శ్రమ చేస్తారు, అన్ని సుఖాలు వదులుకొని శ్రమిస్తుంటారు, తపస్సు అన్నమాట అట్లాంటి. శ్రమణ సన్యాసి, నేను సన్యాసిని ఫలానాయన శిష్యుణ్ణి శిష్యురాలని గుర్తుంటుంది నిద్రలో. అసన్యాసి అశ్రమణ, జైన మతంలో ఆ సన్యాసుల్ని శ్రమణలు అంటారు, ఆ వాక్యం వాళ్ళు వాడుతుంటారు ఎక్కువగా. శ్రమణ అనేది వాళ్ళు చెప్పిన పదం, వాళ్ళ జైన మతంలో నుంచి రాలే, ఉపనిషత్తుల్లో నుంచే వచ్చింది. చూడండి, అశ్రమణ తాపస అతాపస. ఎంత తపస్సు చేసేవాడైనా సరే, నేను తపస్సు చేసేవాడిని అని గుర్తుంటుందా? అక్కడ ఉండదు. అతాపస ఎందుకని? అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. ఈ శరీరం చేసేటటువంటి ఏ తపస్సుకి, పాపాలకి, బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము ఇవన్నీ కూడా ఆత్మనైన నేను ఎప్పుడైతే చిదాభాసని వదిలిపెట్టేసి నేను ఆ చిత్తుగా మిగిలిపోతానో నిద్రలో, చిదాభాస లేదు కదా నిద్రలో, అహంకారం లేదు కదా, అప్పుడు ఇవన్నీ ఉంటాయా? ఉండవు. ఈ చిదాభాసం వచ్చినప్పుడే శరీర సంబంధం, శరీర సంబంధం వచ్చినప్పుడే నేను బ్రాహ్మణుడిని, క్షత్రుణ్ణి, భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని, చండాలుణ్ణి, ఇవన్నీ వస్తాయి. కనుక ఏదైతే టెంపరరీగా వస్తుంటుందో పోతుంటుందో అది నేను కాదు. అర్థమైందే? ఈ పుణ్యము పాపము ఈ శరీరానికి సంబంధించినవి నాకు లేవు నిజంగా. ఈ చిదాభాస మిథ్య, చిదాభాసం ఏర్పడుతున్న మనస్సు మిథ్య, మాయ ప్రకృతితో చేయబడింది. ఈ మనస్సు శరీరంతో ఉన్న ఈ స్థూల శరీరంలో ఉన్నట్టుంది కదా, ఈ స్థూల శరీరము మిథ్య. ఇదండి భూమిలో నుంచి వచ్చింది, భూమిలో కలిసిపోతుంది. పంచభూతాల నిలయం ఇది. పంచభూతాలతో నిలయం కాదు, పంచభూతాల ప్రోడక్ట్. 100 సార్లు చెప్పుకున్నా గుర్తుండదు మనకు. పంచభూతాలతో అగ్ని, నీరు, గాలి, భూమి, 4 పంచభూతాలు, ఆకాశం, అన్నింటిలో నుంచి వచ్చింది, అన్నింటిలో కలిసిపోతుంది. ఇది పరమ సత్యం. అంతేనంటారా స్వామిని? డబ్బాలు డబ్బాలు పౌడరు, సోపులు, ఆయిల్లు ఇన్ని పట్టామే దీనికన్నా పెట్టాలి, తప్పదు కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. కానీ గుర్తుపెట్టుకో, ఇది పాంచభౌతిక శరీరం. ఆ చిదాభాస ఏర్పడంగానే దీని మీద వస్తుందండి మమకారం. ఎందుకు పెట్టాడు ఆ మమకారం అంటే భగవంతుడు, అది పెట్టకపోతే నువ్వు జాగ్రత్తగా చూసుకోవు దీన్ని కదా. అది పెట్టబట్టే దీనికి పోషణ చేస్తున్నావు, జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నీకేమైందంటే అజ్ఞానం వల్ల ఓవర్ జాగ్రత్తగా చూసుకుంటున్నావు, అభిమానం పెరిగిపోయి బాధపడుతున్నావు దానితో పాటు. వద్దురా అంటుంది శాస్త్రం. ఈ పంచభౌతిక శరీరం అంటారు చూసారా, మనం తెలుగులో వాడతాం కదా, తమిళంలో కూడా వాడతారు వాళ్ళు పంచభౌతిక శరీరం. ఏమిటండి మీరే చెప్పండి, అది ఆ వర్డ్ ఏమిటి? మాట్లాడతాం గుర్తుండదే. పంచ అంటే పంచ, పాంచ పంచ, భౌతిక అంటే మెటీరియల్, భూతాలు, పంచభూతాలు అని అర్థం. పంచభూతాలే భౌతిక అని వాడబడింది. పాంచభౌతిక అంటే పంచభూతముల సంబంధించినది. పాంచభౌతిక శరీరం, దీనికి శరీరం అని ఎందుకు పేరు? సీర్యతే ఇది శరీరం అంటే క్షీణించేటటువంటి స్వభావము కలిగినది. దేహం అనే పేరు కూడా ఉంది అంటే దహ్యతే ఇది దేహ, దహింపయోగ్యమైనది దేహ. దహిస్తారు కదండి దేహాన్ని, కాలుతుంటుంది కదా, ఇది వ్యాక్స్ లాంటిదండి. ఇది వ్యాక్స్ తెలుసా, లక్క, లక్క కాస్త పక్కన ఏదన్నా అగ్గిపుల్ల పెట్టామంటే సుర్రున వేడి అంటుకుంటుంది, అది మెల్ట్ అయిపోతుంది. వ్యాక్స్ లాంటిదండి ఇది ఈ శరీరం, పంచభౌతిక శరీరం. కనుక ఈ శరీరం నేను కాదు. ఈ శరీరానికి సంబంధించినటువంటి తపస్సు కానీ, కులము గోత్రము ఇవన్నీ కానీ, పుణ్యము పాపము సూక్ష్మ శరీరానికి సంబంధించినవి కానీ, రాగద్వేష కామక్రోధాలు కానీ, ఏవి అనన్వాగతం, నాకు సంబంధం లేదు దేంతో, పుణ్యేన పాపేన. కాస్త పాపంతో వద్దులేండి, కొంచెం పుణ్యంతో సంబంధం ఉంటుందా అంటే ఉండదు. అది కూడా శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించిందే కదా. కనుక పుణ్యేన పాపేన అనన్వాగతం. తీర్ణహాహి అంటే దాటి, దాని నుంచి తీర్ణం అంటే ఏంటి, దాటటం, బయటపడి, అభిమానమును వదలి అని అర్థం. తదా అప్పుడు సర్వాన్ శోకాన్ అన్ని శోకములను హృదయం నుంచి వదిలిపెడతాడు. హృదయస్య భవతి, ఆ హృదయంలో ఆ మనస్సులో ఈ యొక్క భయము ఈ దిగులు చింత బ్రాహ్మణత్వము క్షత్రియత్వము పుణ్యము పాపము ఏమీ ఉండవాడికి. అందుకే నిద్రపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఆత్మలో లీనమై ఉంటాం. నిద్రపోయేవాడని లేపకండి, అందుకని పడుకోనివ్వండి. అదేమిటి స్వామిని అట్లా పడుకొనిస్తే ఏమవుతుందన్నారు. ఏమీ కాదు, వాళ్లే లేస్తారు, ప్రార్థన ప్రారంభం లేపుతుంది వాళ్ళని, కాసేపు పడుకుంటారు అంతే. తర్వాత 23వ మంత్రం నుంచి ఏం చెప్తున్నారంటే, 23 తర్వాత ఒక్కొక్క ఇంద్రియం ఎలా పనిచేస్తున్నది, ఆత్మ వలనే పనిచేస్తుంది అని చెప్తారన్నమాట. దానికి ఇంట్రొడక్షన్ 23వ మంత్రం. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి ద్రష్టుర్ దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యత్ పశ్యేత్. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. యద్వై తన్న పశ్యతి, ఈ సుషుప్తి అవస్థలో ఎవరైతే ఏ పురుషుడైతే చూడడం లేదో, ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూడడం, వాసన చూడటం, వినటం, మాట్లాడటం అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అండి వరుసగా చెప్పుకుంటూ పోతారు. యద్వై తన్న పశ్యతి, నిద్రలో ఏ విధంగా అయితే వ్యక్తి చూడడం లేదో, పశ్యన్వై తన్న పశ్యతి, ఎందుకు చూడడం లేదండి? ఆత్మ ఏమీ చూడడం లేదన్నాడు. ఎందుకు చూడడం లేదంటే మనస్సు ఇంద్రియాల నుంచి వైదొలగింది. మనస్సు హృదయంలో లయించింది, అప్పుడు చిదాభాసము చిత్తులో లయించింది. అందువలన కళ్ళు చూడడం లేదు బాహ్య ప్రపంచాన్ని. కానీ ఆత్మ చూడడం లేదని అనకూడదు. ఆత్మ ద్రష్ట, కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి, మనస్సు ద్వారా కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి, మనస్సుని చూసేది ఆత్మ. ఈ మనస్సు లయించింది అని ఆత్మ చూస్తుంటుంది, ద్రష్ట. అందుకనే నిద్రలో హాయిగా నిద్రపోయినాననేది చూసేవాడు ఆత్మ, ద్రష్ట. ఆ ఇన్ఫర్మేషన్ని కారణ వృత్తిగా మనసులో ఉంచి మెలకు వచ్చిన తర్వాత వాడు గుర్తు చేసుకుంటాడు, ఆహా హాయిగా నిద్రపోయినాను రాత్రి అన్నాడు. హాయిగా నిద్రపోయినానన్నవాడు ఎవరు రిజిస్టర్ చేసుకున్నాడు ఆ విషయాన్ని? మనస్సు పనిచేసింది అక్కడ లేదే, మరి ఎవరో చేసుకొని ఉండాలిగా, మనస్సు బుద్ధి పనిచేయట్లేదుగా. అప్పుడు ఎవరంటే అక్కడ శాస్త్రం చెప్తుంది సూక్ష్మ వృత్తిగా ఒక కారణ వృత్తి ఏర్పడుతుంది అందులో, కారణ శరీరంలో. ఆ వృత్తిని చైతన్యంగా చేసిన వాడు ఈ ఆత్మద్రష్ట, చిత్. అందుకనే దృష్టేహే ద్రష్టుర్హు అన్నారు, దృష్టేహే ద్రష్టుహు అన్నాడు. ఈ ఆత్మ సర్వదా ద్రష్ట. ఈ మనస్సు బాహ్యాన్ని చూడలేదు, అందుకని దీని యొక్క ద్రష్టృత్వం మనస్సు యొక్క సీయర్హుడ్ అనేది టెంపరరీ. ఉపదేశ సాహస్రిలో చూస్తాం మేము, హిందీ ఇంగ్లీష్ క్యాంప్లో ఇదే చెప్తారు కృష్ణ శంకరాచార్యుల వారు. ఈ ఆత్మ చూడకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు, సర్వదా ద్రష్ట. ఆత్మ దేన్ని చూస్తుంటుంది? పని చెయ్యని మనసును చూస్తుంటుంది. మెలకు రాగానే ఈ మనస్సు స్పందించడం మొదలు పెడుతుంది, ఇది ద్రష్ట అయిపోతున్నది. కానీ నిజమైన ద్రష్ట ఆత్మ. ఇది రెండవ ద్రష్ట, టెంపరరీ ద్రష్ట. అందుకనే దృష్టేహే, అంటే ఈ మనస్సును చూసే ఈ ఆత్మకి చిత్తుకి లోపం ఉండదు, ఎప్పుడు చూడకపోవడం అంటూ ఉండదు. నాకు ఏమీ తెలియలేదు, నేను హాయిగా నిద్రపోయినానని చూసి తెలుసుకున్నవాడు ఆత్మ. ఆ నేను అనేది ఆత్మ. కానీ మనం ఏం చేస్తాం, మెలకు రాగానే తల్లిదండ్రులు మర్చిపోతాం, భార్య పిల్లలు రాగానే ఇటు పక్కన తల్లిదండ్రులు మర్చిపోయినట్లు. కానీ ఉదాహరణ గుర్తుందా, చెప్పిన ఉదాహరణ, ఈ చిదాభాస ఏం చేస్తుందంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, మనస్సు ఇంద్రియాలతో ఏర్పడి ఈ యొక్క ఓసీని మర్చిపోతుంది. నిన్న పోయి అక్కడ పోయి కలిసింది రాత్రి నిద్రలో, మెలకు రాగానే నువ్వెవరో నేనెవరో అంటుంది తెలియనట్లే. ఎంత మ్యాజిక్ జరుగుతుందో తెలుస్తారు రోజు నిద్రలో. నిద్రలో ఇంత మ్యాజిక్ జరుగుతుంది, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తే తెలుస్తుంది మనకు? శాస్త్రం. ఆ శాస్త్రం చెప్పే గురువు కావాలి. అది వచ్చి మాట్లాడలేదు కదా పాపం శాస్త్రం. శాస్త్రం చెప్తోందని గురువుగారు చెప్పాలి. ఆ గురువుగారికి ఎట్లా తెలిసిందండి అన్నాడు. ఆ గురువుగారికి ఆ గురువుగారు చెప్పారు, వారి గురువుగారు. ఆయనకి ఎట్లా తెలిసిందండి అన్నాడు. ఆయనకి ఆయన గురువుగారు చెప్పారు. ఆయనకి ఎట్లా తెలిసిందండి అంటే, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అంటే, ఆ సదాశివ దక్షిణామూర్తి చెప్పిందే ఈరోజు ఈ గురువు ద్వారా పైప్ లైన్ ద్వారా బయటకు వస్తున్నది. ఏమండి, నా సొంత సాహిత్యం కాదు, అర్థమైందే. అందుకని భగవంతుడు వేదాలనిచ్చి బోధించాడు మొదట సనత్కుమారులకి, సనక సనందనాదులకి. అదే కదా దక్షిణామూర్తి స్తోత్రం అంటే. బృహదారణ్యకి అయిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం విందామా? చెప్తాం తర్వాత, ఏమి విందాం. అంది చెప్తున్నారు, ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే న విద్యతే అన్నా ఇక్కడ చేర్చుకోవాలి. ఈ ద్రష్టకి దృష్టే ద్రష్ట, ఏదైతే ఈ మనస్సు ఇంద్రియాలన్నీ చూస్తున్నాయో వీటిని చూసేటటువంటి ఆత్మకి ఎప్పుడూ లోపం ఉండదు. విపరిలోపో న విద్యతే, ఎందుకని అవినాశిత్వాత్. ఈ చిత్త అనేది చైతన్యం ఎప్పుడు నశించదు, వినాశం లేదు దానికి. నతు తద్వితీయమస్తి, మరి ఎందుకు కనపడలేదు, ఎందుకు చూడటం లేదు అంటే, మనసు పనిచేయడం లేదు, కళ్ళు పనిచేయడం లేదు, అందుకని ఏమీ చూడడం లేదు అంతే. ద్వితీయ వస్తువు లేదు నిద్రలో. ఉన్నదా, ఎంత హాయిగా కట్టుకున్నావు ఇల్లు, ఎంత మంచి ఇల్లు గుర్తుందా? భార్య భర్త పిల్లలు గుర్తున్నారా? ఎవరు గుర్తులేరు. నాతో ద్వితీయం అస్తి, రెండవ వస్తువే లేదు నిద్రలో. అందుకే కదా హాయిగా నిద్రపోతున్నావు. రెండవ వస్తువు కూడా ఉందని కూడా నిద్రలో నిద్రపోనివ్వదు. వాయి 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 అని గుంగు జోరీగలాగా మన చెవుల్లో బాధ పెడుతుంటుంది. అందుకే చాలామంది నిద్ర పట్టడం లేదండి, నిద్ర పట్టడం లేదండి కంప్లైంట్ చేస్తారు. చూసారా, నిద్రపోవడానికి నాకు ఏమన్నా మార్గం చెప్పండి అంటారు. నిద్ర రాకుండా ఉండడానికి ఎవరు అడగరు, అది వచ్చేస్తుంది. నిద్రపోవాలనేది ఎంతటి ఆనంద స్థితిలో చూసారా ఇప్పుడు. అందుకే నిద్ర గురించి మాట్లాడుతూనే ఉండొచ్చు. నిద్రలో మాట్లాడతామా మెలకుతోనా? అప్పా, తత్ న ద్వితీయమస్తి తత అన్యద్ విభక్తం యత్ పశ్యేత్. అందుకని రెండవది లేనప్పుడు ఎలా చూస్తాడు, దేన్ని చూస్తాడు? ఏమండి, రెండవ విషయము వస్తువే లేనప్పుడు నిద్రలో భార్య పిల్లలు ఇల్లు వాకిలి కారు డబ్బు ధనము బ్యాంక్ అకౌంట్ ఒంటి మీద బంగారం ఉన్నాయి, గాజులు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ తీసేసినా కూడా తెలియదు నిద్రలో. రెండవ వస్తువు లేదు, నా ద్వితీయమస్తి, రెండవది లేనప్పుడు రెండవ దాన్ని ఎలా చూస్తాడు అన్నాడు. వాడికి నిద్రపోయేవాడికి ఆ టైంలో లేదు అంటే ఏమిటి, జాగ్రత్త శరీరాభిమానాన్ని వదిలిపెట్టాడు, సూక్ష్మ శరీరాభిమానాన్ని వదిలిపెట్టాడు కనుక రెండవ వస్తువు లేదు. కనుక నిద్రలో ఉన్నాయి కదండి బయట అన్నాడు, ఉంటే కానీ వాడికి లేవే. బయట ఉన్నాయి, నిద్రమయ్యేవాడికి లేవుగా. ఒరే నువ్వు కోటీశ్వరుడు, వాడి చెవులో చెప్పండి పోయి, నువ్వు కోటీశ్వరుడి బిర్లా టాటా, బిర్లా అయినా టాటా అయినా నేను బిర్లా అని, బిర్లా అనే నిద్రపోతాడు ఏమండి, నేను టాటా అని నేను బిర్లా అనే నిద్రపోతాడు, నేను రాజుని అనే నిద్రపోతాడు. నిండార రాజు సోఫా మీద పెద్ద పెద్ద పానుపు సిల్క్ పానుపుల మీద పడుకుంటాడు, పక్కన సేవకుడు పడుకుంటాడు, ఇద్దరి నిద్రలో ఏమైనా తేడా ఉంటుందా? ఇదే కథ. వీడన్ని మర్చిపోయినాడు, ఆయన అన్ని మర్చిపోతాడు. అది అలాగే ఎలాగే నిద్రలో ఎలాగో అలా, తర్వాత వస్తుంది అలా. ఇప్పుడు ఎలా అంటే చెప్తున్నారు తర్వాత. ఇప్పుడు చూసేదే అయిపోయింది, బయట చూసేది, కానీ ఆత్మ చూడడం లేదని చెప్పి అనుకోకు. అగ్ని ఉదాహరణకి శంకరాచార్య వారు రాస్తారు, అగ్ని చూడండి, ఇప్పుడు కాశ్మీర్లో అగ్ని చల్లగా ఉంటుందా? చల్లని ప్రదేశాల్లో చాలా చల్లగా ఉందండి, -డిగ్రీలకు వెళ్ళిపోయింది, అక్కడ అగ్ని చల్లగా ఉంటుందండి అంటారా? ఉండదు కదా. అదేవిధంగా ఆత్మ సర్వదా ద్రష్ట, చూడడం లేదని చెప్పి అనుకోవాకు, ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది. అది ఇంద్రియాలు పనిచేస్తుంటే చూస్తుంది, లేకపోతే లేదు. అందుకని స్వరూపం మారదు ఎప్పుడు కూడా అగ్నిలాగా. ఎలాగైతే ఉష్ణత మారదో అట్లా కనుక ఇప్పుడు 24వ శ్లోకం నుంచి వరుసగా ఇదే వాసన గురించి మొదట, తర్వాత రూపాలు చదువుతాం మంత్రాలు. అదే పదాలు, ఒక్క పదం మారుతూ ఉంటుంది, ఇంద్రియం మారుతూ ఉంటుంది అంతే ఆ ఇంద్రియ పని. యద్వై తన్న జిఘ్రతి, జిఘ్రన్వై తన్న జిఘ్రతి, నహి ఘ్రాతుర్ ఘ్రాతిర్ విపరిలోపో విద్యతే, ఘ్రాతుర్ ఘ్రాతిర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాద్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యజ్జిఘ్రేత్ యద్వై తన్న రసయతే, రసయన్వై తన్న రసయతే, నహి రసయత్ రసయతేర్ విపరిలోపో విద్యతే, రసయత్ రసయతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యద్ రసయేత్ యద్ యద్వై తన్న వదతి, వదన్వై తన్న వదతి, నహి వక్తుర్ వక్తేర్ విపరిలోపో విద్యతే, అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్వద్ విభక్తం యద్వదేత్ యద్వై తన్న శృణోతి, శృణ్వన్వై తన్న శృణోతి, నహి శ్రోతుర్ శ్రుతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్ విభక్తం యచ్చృణుయాత్ యద్వై తన్న మనుతే, మన్వానో వై తన్న మనుతే, నహి మంతుర్మంతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యన్మన్విత యద్వై తన్న పశ్యతి స్పృశన్వై తన్న స్పృశతి స్పృశన్వై తన్న స్పృశతి తన్న స్పృశతి నహి స్ప్రష్టు స్పృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ స్పృశేత్ యద్వై తన్న విజానాతి విజానన్వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్ విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. పెద్దగా వ్యాఖ్యానం అక్కర్లేదు, చూడండి. రుచి ఎలా తెలుస్తుంది? మెలకుతో ఉన్నవాడికి రుచి తెలుస్తుంది, నిద్రలో ఉన్నవాడికి రుచి తెలుస్తుందా? అట్లని ఆత్మకి రుచి తెలియడం లేదంటారంటే, ఆత్మకి రుచి తెలుసు కానీ బయట ప్రపంచం అంతా లేదు కనుక రుచి చూసేవాడిగా లేడు ఆత్మ. స్మెల్లర్, ఇదేమో 24 స్మెల్లర్, వాసన చూసేవాడిగా లేను నేను అప్పుడు నిద్రపోయేటప్పుడు. ఏమండి, మెలకు వచ్చినప్పుడే కదా వాసన చూసేవాడిగా, పువ్వులు. జాగ్రత్తలో వాసన చూస్తానా, నిద్రలో వాసన చూస్తానా? జాగ్రత్తలో, జాగ్రత్తలోనే వాసన చూసేవాడిగా ఉంటాను. నిద్రలో ఇది పనిచేయదు, మనసు పనిచేయదు, ఇది ఉండదు. నిద్రలో పువ్వులు కూడా ఉండవు. అప్పుడు వాసన చూసేవాడిగా ఉండను కానీ వాసన చూసేవాడిని ఉంటాను. అక్కడ స్మెల్లర్గా ఉండను. కానీ స్మెల్లర్ అనే స్టేటస్ ఎప్పుడు వస్తుంది? ఇది ఉన్నప్పుడు వస్తుంది. కానీ నేను ఉన్నానా లేనప్పుడు? ఎవరైతే వాసన చూసేవాడో వాడు ఉన్నాడు అసలు, కానీ వాసన చూసేవాడిగా లేడు. అంతే తేడా. అర్థమైందా? అదేవిధంగా రుచి ముక్కు దగ్గర తీసుకొచ్చి, నాలుక దగ్గర తీసుకొచ్చి రుచి చూపించినా కూడా రుచి తెలియదు. కానీ ఆత్మ రుచి చూసేవాడు అసలు ఉంటాడు ఎప్పుడు కూడా. వేరే వస్తువు లేకపోబట్టి రుచి చూసేవాడిగా లేడు. టేస్టర్, టెస్టర్ కాదు, టేస్టర్, రుచి చూసేవాడు. తర్వాత మంత్రంలో మాట్లాడేవాడు, వదన్ వై వదతి. మాట్లాడటానికి వాగింద్రియం పనిచేయడం లేదు, కానీ ఆ వాక్ ఇంద్రియాన్ని పనిచేయించే ఆత్మ లేదనే అర్థం. అక్కడ నేనున్నాను కానీ టాకర్గా లేను, ఈ టాకర్గా లేను. ఎందుకంటే రెండవ వస్తువు లేదు మాట్లాడటానికి, కనుక ఎలా మాట్లాడతాను? రెండవది ఉంటే మాట్లాడతాను, వ్యవహారం చేయగలుగుతాం. కనుక వదన్వై న వదతి అన్నాడు. మాట్లాడనప్పటికీ నేను మాట్లాడేవాడిని, రుచి చూడనప్పటికీ నేను రుచి చూసేవాడిని, వాసన చూడనప్పటికీ నేను వాసన చూసేవాడిని. తర్వాత 27వ మంత్రంలో శృణోతి, విననప్పటికీ కూడా వినేవాడినే. హియరర్, హియరర్ స్టేటస్ లేకపోయినా నేను హియరర్ని ఉంటాను అక్కడ. అట్లన్నమాట. అదేవిధంగా స్పర్శ 28వ మంత్రంలో, 28వ మంత్రంలో ఆలోచన, ఆలోచన చేయడానికి మనస్సు పనిచేయడం లేదు కానీ నేను ఆలోచించేవాడినే కానీ థింకర్గా నాకు ఆ పేరు ఉండదు ఆ టైంలో. అంతే అవునా? థింకర్ అని ఎప్పుడు పేరు వస్తుంది? మనస్సు పనిచేస్తున్నప్పుడు. మనసు ఎప్పుడు పనిచేస్తుంది? జాగ్రత్తలో. కనుక నేను థింకర్ని ఉన్నానా లేదా? ఉన్నాను, కానీ థింకర్ అనే పేరు లేదు అక్కడ నాకు. ఏం చేస్తున్నాను అప్పుడు? ఆత్మగా ఉన్నాను. అదేవిధంగా స్పర్శ, టచ్చర్, స్పర్శించడానికి ఇంకో వస్తువు ఉంటే కదా నిద్రలో, లేదు కదా. అందుకని స్పర్శ ఇంద్రియం పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు. కానీ నేను స్పృశించేవాడిని ఉన్నానా లేదా, ఆత్మని తెలుసుకునేవాడిని ఉన్నానా లేదా, ఉన్నా. అదేవిధంగా బుద్ధి విజానాన్ తెలుసుకునేటానికి రెండో వస్తువు లేకపోవడం వల్ల నోవర్గా లేను నేను, కానీ నేను తెలుసుకునేవాడిని ఉన్నాను, ఆత్మని ఉన్నాను. నిద్రలో ఉన్నామా లేదా అండి మనం చెప్పండి, ఎట్లా ఉన్నాము? తెలుసుకునేవాడిగా ఉన్నామా, రుచి చూసేవాడిగా ఉన్నామా, మాట్లాడేవాడిగా ఉన్నామా? లేవు. కానీ నేను ఉన్నాను. ఆ పనులన్నీ నేను చేయకపోయినప్పటికీ కూడా నేను చేస్తున్నట్లే నిద్రలో. ఇవన్నీ లేకపోవడం వలన ద్వైత ప్రపంచం నేను చెయ్యనట్లుగా కనపడుతున్నానే, కానీ నేనుంటేనే కదా ఇవన్నీ పనిచేస్తాయి తర్వాత, కనుక నేనున్నాను. ఇంత చెప్తున్నారు పాపం యాజ్ఞవల్కుల వారు. మనకి ఎంత అర్థమైందో, ఆయనకి నమస్కారం చేయండి అంతే. ఆలోచించండి ఇంటికి వెళ్ళి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.